ఓం శాంతి. 27/9/2024 మధురమైన పిల్లలు, స్మృతి చేసే కృషిని మీరందరూ చేయాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులుగా చేస్తాను. ప్రశ్న: సర్వులకు సద్గతినిచ్చే స్థానమేంటి? ఆ స్థానం యొక్క మహత్వం గురించి మొత్తం ప్రపంచమంతటికీ తెలుస్తుంది. జవాబు: ఆభూభూమి సర్వులకు సద్గతినిచ్చే స్థానం. మీరు బ్రహ్మ కుమారీస్ అన్న పేరెదురుగా బ్రాకెట్లో ఇది సర్వోత్తమ తీర్థస్థానం అని రాయొచ్చు. మొత్తం ప్రపంచమంతటి యొక్క సద్గతి ఇక్కడి నుండి జరగనున్నది. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి మరియు ఆదం అనగా బ్రహ్మ ఇక్కడ కూర్చుని అందరికీ సద్గతినిస్తారు. ఆదం అనగా ఆత్మీ మనిషి, వారు దేవత కాదు, వారిని భగవంతుడు అని కూడా అనలేరు. ఓం శాంతి. డబుల్ ఓం శాంతి, ఎందుకంటే ఒకటేమో తండ్రిది, ఇంకొకటి దాదాది. ఇరువురి ఆత్మలు ఉన్నాయి కదా. వారు పరమాత్మ, వీరు ఆత్మ. వారు కూడా మనం పరంధామ నివాసులము అన్న లక్ష్యాన్ని తెలియజేస్తారు. ఇద్దరూ ఇలా చెప్తారు, తండ్రి కూడా ఓం శాంతి అంటారు, అలాగే వీరు కూడా ఓం శాంతి అంటారు, పిల్లలు కూడా ఓం శాంతి అంటారు. అనగా ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులము. ఇక్కడ వేరువేరుగా కూర్చోవాలి. ఒకరి శరీరాంగం మరొకరికి తగలకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి అవస్థకు మరియు యోగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు, కొందరు ఏమాత్రమూ స్మృతి చేయరు. కావున ఎవరైతే ఏమాత్రమూ స్మృతి చేయరో వారు పాపాత్ములు, తమో ప్రధానులు. మరియు ఎవరైతే స్మృతి చేస్తారో వారు పుణ్యాత్ములు, సతో ప్రధానులు. ఎంతో తేడా ఉంది కదా. ఇంట్లో కలిసే ఉంటున్నా కాని తేడా అయితే ఉంటుంది కదా. అందుకే భాగవతంలో ఆసురీ పేర్లున్నాయి. అది ఈ సమయం యొక్క విషయమే. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ చరిత్ర. దీనినే భక్తి మార్గంలో గానం చేస్తారు. సత్యుగంలో ఏదీ గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు. తండ్రి ఇప్పుడే శిక్షణ ఇస్తారు. సత్యుగంలో వీటిని పూర్తిగా మర్చిపోతారు. మళ్లీ ద్వాపరంలో శాస్త్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు మరియు రాజయోగాన్ని నేర్పించేందుకు ప్రయత్నిస్తారు. కాని రాజయోగాన్నైతే నేర్పించలేరు. దానిని తండ్రి ఎప్పుడైతే సమ్ముఖంగా వస్తారో అప్పుడే నేర్పిస్తారు. తండ్రి ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారు అనేది మీకు తెలుసు. మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా మనుషులు మనుషులను ఎప్పుడూ అనలేరు, అలాగే దేవతలు దేవతలను కూడా అనలేరు. ఇలా ఆత్మిక తండ్రే ఆత్మిక పిల్లలతో అంటారు. ఒకసారి పాత్రను అభినయించిన తర్వాత మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు. ఎందుకంటే మీరు మళ్లీ మెట్లు దిగుతారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంతాల రహస్యం ఉంది. అది శాంతిధామం లేక పరంధామం అని మీకు తెలుసు. భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలమైన మనమందరము నంబర్ వారుగా అక్కడ నిరాకారి లోకంలో ఉంటాము. ఆకాశంలో నక్షత్రాలు ఎలా నిలిచి ఉన్నాయో చూస్తారు కదా. ఆధారమేమీ కనిపించదు. ఆ పైన ఇంకే వస్తువు లేదు, బ్రహ్మతత్వం ఉంది. ఇక్కడ మీరు భూమిపై నిలబడి ఉన్నారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడికి వచ్చి శరీరం తీసుకుని కర్మలు చేస్తారు. తండ్రి అర్థం చేయించారు, మీరెప్పుడైతే నా వారసత్వాన్ని పొందుతారో అప్పుడు 21 జన్మలు మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఎందుకంటే అక్కడ రావణరాజ్యమే ఉండదు, అది ఈశ్వరీయ రాజ్యం. దానినిప్పుడు ఈశ్వరుడు స్థాపన చేస్తున్నారు. శివ బాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గాధిపతులుగా అవుతారు అని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. స్వర్గాన్ని శివబాబా స్థాపించారు కదా, కావున శివబాబాను మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట శాంతిధామాన్ని స్మృతి చేయండి, తద్వారా చక్రం కూడా గుర్తుకొస్తుంది. పిల్లలు మర్చిపోతారు, అందుకే గడియా గడియా గుర్తు చేయించవలసి వస్తుంది. ఓ మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, తద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీరు స్మృతి చేసినట్లయితే మిమ్మల్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తాను. తండ్రే పతిత పావనుడు, సర్వశక్తివంతుడు, అథారిటీ. వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వారికి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. వారికి వేదశాస్త్రాలు మొదలైన వాటన్నింటి గురించి తెలుసు. అందుకే వారు చెప్తున్నారు, వాటిలో సారమేమీ లేదు, గీతలో కూడా సారమేమీ లేదు అని. అదే సర్వశాస్త్రమై శిరోమణి, అన్నింటికీ తల్లి తండ్రి వంటిది, మిగిలినవన్నీ దాని పిల్లలు. ఏ విధంగా మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారో, మిగిలిన వారంతా వారి పిల్లలో, అది అంతే. ప్రజాపిత బ్రహ్మను ఆదం అని అంటారు. ఆదం అనగా ఆద్మి, మనిషి. వారు మనిషి కదా, కావున వారిని దేవత అని అనరు. యాడంను ఆదం అంటారు. భక్తులైతే బ్రహ్మ యాడంను దేవత అని అనేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, యాడం అనగా మనిషి, అతను దేవత కాదు, భగవంతుడు కాదు. లక్ష్మీనారాయణులు దేవతలు. దేవీ దేవతా ధర్మం స్వర్గంలో ఉంది. అది కొత్త ప్రపంచం కదా, అది ప్రపంచ అద్భుతము. మిగిలినవన్నీ అయితే మాయ అద్భుతాలే. ద్వాపరం తర్వాత మాయ అద్భుతాలుంటాయి. ఈశ్వరి అద్భుతం హెవెన్, స్వర్గం. దానిని తండ్రే స్థాపన చేస్తారు. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఈ దిల్వాడ మందిరం ఏదైతే ఉందో, దీని విలువల గురించి ఎవరికీ తెలీదు. మనుషులు యాత్రలు చేయడానికి వెళ్తారు, అన్నింటికన్నా మంచి తీర్థస్థానం ఇదే. మీరు బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆబూ పర్వతం అని రాస్తారు కదా, అలాగే బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానమని కూడా రాయాలి. ఎందుకంటే సర్వుల సద్గతి ఇక్కడ్నుండే జరుగుతుందని మీకు తెలుసు. ఇదెవ్వరికీ తెలియదు. ఏ విధంగా గీత సర్వశాస్త్రమై శిరోమణియో, అలాగే సర్వతీర్థాలలో కల్లా శ్రేష్టమైన తీర్థం ఆపు. మనుషులిది చదివితే అటువైపు వారి ధ్యాస వెళ్తుంది. మొత్తం ప్రపంచంలోని తీర్థాల్లో కల్లా ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థం. ఇక్కడ తండ్రి కూర్చుని సర్వుల సద్గతిని చేస్తారు. తీర్థాలైతే ఎన్నో తయారయ్యాయి. గాంధీ సమాధిని కూడా తీర్థంగా భావిస్తారు. అందరూ అక్కడకు వెళ్లి పుష్పాలు మొదలైనవి అర్పిస్తారు. వారికేమీ తెలీదు. ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు, కావున మీకు ఇక్కడ కూర్చునే మేము స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాము అని మీ హృదయంలో ఎంతో సంతోషం కలుగుతూ ఉండాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. చదువు కూడా చాలా సహజమైనది, ఇందులో ఏ ఖర్చు లేదు. మీ మమ్మకు ఒక పైసైనా ఖర్చయిందా? నయా పైసా కూడా ఖర్చు లేకుండా చదువుకుని ఎంత చురుకైన వారిగా నంబర్ వన్గా అయిపోయారు. రాజయోగినిగా అయ్యారు కదా. మమ్మా లాంటి వారింకెవ్వరూ వెలువడలేదు. చూడండి, తండ్రి కూర్చుని ఆత్మల్నే చదివిస్తారు. ఆత్మలకే రాజ్యం లభిస్తుంది, ఆత్మే రాజ్యాన్ని పోగొట్టుకుంది. ఇంత చిన్న ఆత్మ ఎంత పని చేస్తుంది? అన్నింటికన్నా చెడ్డ పని వికారాల్లోకి వెళ్లడం. ఆత్మ 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. చిన్న ఆత్మలో ఎంతటి శక్తి ఉంది! మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంతటి శక్తి ఉంది! ప్రతి ఒక్క ధర్మంలోనూ వారి వారి శక్తి ఉంటుంది కదా. క్రిస్టియన్ ధర్మంలో ఎంతటి శక్తి ఉంది? ఆత్మలో శక్తి ఉంది, అది శరీరం ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మ ఇక్కడకు వచ్చి ఈ కర్మక్షేత్రంలో కర్మ చేస్తుంది. అక్కడ చెడు కర్తవ్యమేదీ జరగదు. ఎప్పుడైతే రావణరాజ్యం ఉంటుందో అప్పుడే ఆత్మ వికారి మార్గంలోకి వెళ్తుంది. మనుషులైతే వికారాలు సదా ఉన్నాయి కదా అని అంటారు. మీరు అర్థం చేయించచ్చు, అక్కడ అసలు రావణరాజ్యమే ఉండదు అన్నప్పుడు మరి వికారాలెలా ఉంటాయి? అక్కడున్నది యోగ బలం. భారత్ యొక్క రాజ్యయోగం ప్రసిద్ధమైనది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు, కాని మీరు నేర్పించినప్పుడే నేర్చుకోగలుగుతారు. ఇంకెవ్వరూ దాన్ని నేర్పించలేరు. మహర్షి ఉండేవారు, అతను యోగాన్ని నేర్పించేందుకెంతగా కష్టపడేవారు. కాని ఈ హఠయోగి రాజ్యయోగాన్ని ఎలా నేర్పించగలరు అన్న విషయం ప్రపంచానికి తెలీదు. చిన్మయానంద వద్దకు ఎంతమంది వెళ్తారు? నిజంగా భారత్ యొక్క ప్రాచీన రాజ్యయోగాన్ని బీకేలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు అని అతను ఒక్కసారి అంటే ఇక చాలు. కాని ప్రస్తుతం ఆ శబ్దం వ్యాపించడం అనేది నియమంలో లేదు. అందరూ అర్థం చేసుకోరు, ఎంతో కష్టముంటుంది. మహిమ కూడా చివర్లో వెలువడుతుంది. ఓహో ప్రభు, ఓహో శివ్ బాబా, మీ లీల అద్భుతమని చివర్లో అంటారు కదా. మీరు తప్పింకెవ్వరూ తండ్రిని సుప్రీం తండ్రిగా, సుప్రీం టీచర్గా, సుప్రీం సద్గురుగా భావించరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నడుస్తూ నడుస్తూ మాయ హైరాణపరచడంతో పూర్తి బుద్ధిహీనులుగా అయిపోయేవారు ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు. ఇది చాలా పెద్ద గమ్యం. ఇది యుద్ధ మైదానం. ఇందులో మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. వారైతే వినాశనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మీరిక్కడ పంచవికారాలను జయించేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు విజయం కోసము మరియు వారు వినాశనం కోసము పురుషార్థం చేస్తున్నారు. రెండు పనులు కలిసే జరుగుతాయి కదా. ఇప్పుడింకా సమయం ఉంది. మన రాజ్యస్థాపన ఇంకా జరగలేదు కదా. రాజులు ప్రజలు ఇప్పుడందరూ తయారవ్వనున్నారు. మీరు అర్ధకల్పం కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇకపోతే మోక్షమైతే ఎవరికీ లభించదు. ఫలానా వారు మోక్షాన్ని పొందారు అని వారంటారు, కాని మరణించిన తర్వాత వారెక్కడికి వెళ్లారు అన్నది వారికేమైనా తెలుసా? ఏదో అలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మళ్లీ ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని మీకు తెలుసు. మోక్షాన్ని పొందలేరు. నీటి బుడగ నీటిలో లీనమైపోతుంది అని కాదు. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. పిల్లలను మీరు సమ్ముఖంగా వింటారు, వేడివేడి హల్వా తింటారు. అందరికన్నా ఎక్కువ వేడి హల్వాని ఎవరు తింటారు? బ్రహ్మ. వీరైతే పూర్తిగా వారికి పక్కనే కూర్చునున్నారు. వెంటనే వింటారు మరియు ధారణ చేస్తారు. వీరే మళ్లీ ఉన్నత పదవిని పొందుతారు. సూక్ష్మత్నంలో వైకుంఠంలో ఇతని సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇక్కడ కూడా ఈ కళ్లతో వీరినే చూస్తారు. తండ్రి అయితే అందర్నీ చదివిస్తారు. ఇక మిగిలింది స్మృతి యొక్క పురుషార్థం. ఏ విధంగా స్మృతిలో ఉండడం మీకు కష్టమనిపిస్తుందో అలాగే ఇతనికి కూడా అనిపిస్తుంది. ఇందులో కృప చూపించే విషయమేమీ లేదు. తండ్రి అంటారు, నేను అద్దెకు తీసుకున్నాను, దాన్ని లెక్క చూసి ఇచ్చేస్తాను. ఇకపోతే స్మృతి యొక్క పురుషార్థమైతే ఇతను కూడా చేయవలసి ఉంటుంది. నా పక్కన కూర్చున్నారని కూడా భావిస్తాను. తండ్రిని నేను స్మృతి చేస్తాను, అయినా మళ్లీ మర్చిపోతాను. అందరికంటే ఎక్కువ కృషి వీరే చేయవలసి ఉంటుంది. యుద్ధ మైదానంలో మహారథులు పహల్వాన్లు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు హనుమంతుడున్నారు కదా, అతణ్ణే మాయ పరీక్షించింది. ఎందుకంటే అతను మహావీర్. ఎంత ఎక్కువ పహల్వాన్లుగా ఉంటారో అంత ఎక్కువ మాయ పరీక్ష తీసుకుంటుంది. తుఫాన్లు ఎక్కువ వస్తాయి. బాబా, మాకు ఇలా ఇలా అవుతుంది అని పిల్లలు రాస్తారు. బాబా అంటారు, ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి అని తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా, మాయ ఎన్నో తుఫాన్లు తీసుకొస్తుంది అని రాస్తారు. కొందరు దేహాభిమానులుగా ఉంటే వారు తండ్రికి తెలియచేయరు. మీరిప్పుడు చాలా తెలివైన వారిగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అవ్వడంతో ఇక శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది. ముందైతే పేదవారే తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిది అని మహిమ చేయబడతారు. ఇకపోతే మిగిలినవారు ఆలస్యంగా వస్తారు. ఎప్పటి వరకైతే సోదరి సోదరులుగా అవ్వరో అప్పటి వరకు పరస్పరం సోదరులుగా ఎలా అవ్వగలరు అని మీరు భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ సంతానం కావున సోదరీ సోదరులవుతారు కదా. తండ్రి మళ్ళీ పరస్పరం సోదరులుగా భావించండి అని అర్థం చేయిస్తారు. ఇది చివరి సమయంలోని సంబంధం. మళ్లీ పైకి వెళ్లి సోదరులను కలుసుకుంటారు. మళ్లీ సత్యుగంలో కొత్త సంబంధం ప్రారంభమవుతుంది. అక్కడ బావమర్ది, చిన్నాన, మామయ్య మొదలైన అనేక సంబంధాలుండవు. చాలా కొద్ది సంబంధాలే ఉంటాయి. ఆ తర్వాత పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే తండ్రి అంటారు, సోదరి సోదరులుగా కూడా కాదు, పరస్పరం సోదరులుగా భావించాలి. నామరూపాల నుండి కూడా దూరమైపోవాలి. తండ్రి సోదరులనే, ఆత్మలనే చదివిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కాబట్టే సోదరి సోదరులవుతారు కదా. శ్రీకృష్ణుడైతే తాను స్వయమే ఒక చిన్న పిల్లవాడు, అతను సోదరులుగా ఎలా చేయగలరు? గీతలో కూడా ఈ విషయాలు లేవు. ఇది పూర్తిగా అతీతమైన జ్ఞానం. డ్రామాలో అంతా రచింపబడి ఉంది. ఒక్క క్షణం యొక్క పాత్ర ఇంకొక క్షణంతో కలవదు. ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గతించేదుంది, మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే గడుస్తాయి. తక్కువ బుద్ధి కలవారు అంతగా ధారణ చేయలేరు. అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఇదైతే చాలా సహజం. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరగనున్నది. తండ్రి అంటారు, ఎప్పుడైతే సంగమం వస్తుందో అప్పుడే నేను వస్తాను. మీరే దేవీదేవతలుగా ఉండేవారు. ఎప్పుడైతే వీరి రాజ్యం ఉండేదో అప్పుడింకే ధర్మము ఉండేది కాదని మీకు తెలుసు. ఇప్పుడు వీరి రాజ్యం లేదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడిది చివరి సమయం, తిరిగి ఇంటికి వెళ్లాలి. అందుకే మీ బుద్ధిని నామరూపాల నుండి తొలగించి వేయాలి. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము. ఈ అభ్యాసాన్ని చేయాలి. దేహాభిమానంలోకి రాకూడదు. రెండవ పాయింట్, ప్రతి ఒక్కరి అవస్థకు మరియు యోగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అందుకే వేరువేరుగా కూర్చోవాలి. ఒకరి శరీరాంగం మరొకరికి తగలకూడదు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు స్మృతి చేసే కృషిని చేయాలి. వరదానము. తండ్రి ప్రేమలో తమ మూల బలహీనతను బలిహారం చేసే జ్ఞాని ఆత్మ భవ. బాప్తద చూస్తున్నారు, ఇప్పటికీ పంచవికారాలకు సంబంధించిన వ్యర్థ సంకల్పాలు మెజారిటీకి నడుస్తున్నాయి. జ్ఞాని ఆత్మల్లో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల యొక్క అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమలోని మూల బలహీనత మరియు మూల సంస్కారం గురించి తెలుసు కూడా. ఆ బలహీనతను తండ్రి ప్రేమలో బలిహారం చేయటం, ఇదే ప్రేమకు రుజువు. స్నేహి మరియు జ్ఞాని ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా బలిహారం చేస్తారు. స్లోగన్, స్వమానమనే సీట్పై స్థితులై సర్వులకు గౌరవాన్నిచ్చే గౌరవనీయులైన ఆత్మలుగా అవ్వండి. ఓం శాంతి.